మిత్రులారా, శుభోదయం. ఈ కార్తీక మాసపు ప్రశాంత ప్రత్యూషాల్లో మనం బసవ పురాణంలోని ముగ్ధ భక్తుల గాథల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మనం మొన్న రుద్రపశుపతి కథ గురించి చెప్పుకున్నాం, నిన్న బెజ్జమహాదేవి కథ గురించి చెప్పుకున్నాం, ఈరోజు గొడగూచి కథ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ ముగ్ధ భక్తుల కథల గురించి చెప్తూ పరిచయం చేస్తూ, నేను ముగ్ధ భక్తి అన్నది పాల్కురికి సోమన భారతీయ భక్తి కవిత్వానికి ఇచ్చినటువంటి ఒక మౌలిక ఉపాదానం. దీని గురించి ఎవరు అంతగా చర్చించినట్టు కనబడటం లేదు. ఈ రచనపైన వచ్చిన చాలా విశ్లేషణల్లో కానీ, సిద్ధాంత గ్రంథాల్లో కానీ, లేదా ఇంగ్లీష్ అనువాదాల్లో కానీ, ఎక్కడైనా కానీ ఇందులో ఉన్నటువంటి మతావేశాన్ని, మతోద్రేకాన్ని ఎక్కువ చేసి చూపించినట్లుగా, ఇందులో ఉన్నటువంటి భక్తి అంశాన్ని, భక్తి లక్షణాలని విమర్శకులు కానీ అనువాదకులు కానీ ఎక్కువగా పట్టించుకున్నట్టు లేదు అని చెప్పాను. నేను నాకు ఆశ్చర్యంగా నా చేతికి ఒక పుస్తకం వచ్చింది. ఈ పుస్తకం మధుర భక్తి ముగ్ధ భక్తి అనే పేరు మీద డాక్టర్ సురవరం పుష్పలత గారనే ఆమె రాసిన ఒక సిద్ధాంత గ్రంథం ఇది. ఈమె డాక్టర్ కొర్లపాటి శ్రీరామూర్తి గారి పర్యవేక్షణలో ఈ పరిశోధన చేశారు. ఈమె జీవి సుబ్రహ్మణ్యం గారికి శిష్యురాలు కూడా. ఈ పుస్తకం మొన్న మనం ఏం మాట్లాడుకున్నామో ఆ అంశాన్నే, అంటే ముగ్ధ భక్తి అన్నటువంటిది పాల్కురికి సోమన తాలూకు ఒక ప్రత్యేక ఉపాదానం, భారతీయ భక్తి కవిత్వానికి ఆయన అదనంగా చేర్చినటువంటి ఒక గొప్ప అంశం ఇది అని ఆమె వివరంగా చెప్తూ, ఆమె ఏం చేశారంటే, ఇద్దరు భారతీయ భక్తి లక్షణకారులు, ఒక ఆయన పేరు రూప గోస్వామి, ఆయన రెండు పుస్తకాలు రాశారు. ఆయన భక్తి రసామృత సింధు అని, ఉజ్వల నీలమణి అని. ఉజ్వల నీలమణి అనే పుస్తకం చాలా సుప్రసిద్ధమైన పుస్తకం. మధుర భక్తి గురించి మాట్లాడేవాళ్ళు, రాధామాధవ భక్తి గురించి మాట్లాడేవాళ్ళు, చైతన్య మహాప్రభు గురించి, జయదేవుడి గీత గోవిందం గురించి మాట్లాడేవారు ఎవరైనా సరే ఉజ్వల నీలమణి ప్రస్తావన లేకుండా మాట్లాడరు. తర్వాత 17వ శతాబ్దానికి చెందినటువంటి మధుసూదన సరస్వతి అనే మరొక వేదాంతి అద్వైతి, ఆయన భగవత్ భక్తి రసాయనం అనే ఒక పుస్తకం రాశారు. ఈ మూడు గ్రంథాల ఆధారంగా, ఈ మూడు గ్రంథాల వెలుగులో ఆమె మధుర భక్తిని, ముగ్ధ భక్తిని తులనాత్మకంగా పరిశీలిస్తూ రెండింటి మధ్య ఉన్నటువంటి రెండింటి లక్షణాలు, రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాలని ఆమె వివరిస్తూ, బమ్మెరపోతన భాగవతంలోని మధుర భక్తిని పాల్కురికి సోమన బసవ పురాణంలోని ముగ్ధ భక్తితో పోలుస్తూ ఆమె చాలా చక్కటి పరిశీలన చేశారు. అసలు నేను మొన్న ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నా ముందు ఇటువంటి ఒక సిద్ధాంత గ్రంథం ఉందని, దీనిపైన ఇంత పెద్దవాళ్ళు శ్రీరామూర్తి గారు, సుబ్రహ్మణ్యం గారు వంటి పెద్దల పర్యవేక్షణలో ఒక ఆమె ఇంత విపులంగా ఈ అంశాన్ని చర్చించారని నాకు తెలియదు. కానీ ఈ పుస్తకం చూసినప్పుడు నా ఆలోచనలు, నా భావాలు ఎంత సరైన దారిలో నడుస్తున్నాయో నాకు అర్థమై చాలా సంతోషం కూడా కలిగింది. అంటే ఒక కావ్యాన్ని అర్థం చేసుకోవడంలో నా గురువులు నాకు ఇచ్చినటువంటి కానుక, వారి ఆశీస్సుల వల్ల ఒక కావ్యాన్ని, ఒక సాహిత్య లక్షణాన్ని అర్థం చేసుకోవడంలో నేను సరైన దారిలోనే నడుస్తున్నాను అన్నటువంటి నమ్మకాన్ని ఈ సిద్ధాంత గ్రంథం నాకు కలిగించింది. ఆమె ఈ ముఖ్యంగా మధుర భక్తి అంటే ఏంటంటే, అసలు భరతుడి నాట్యశాస్త్రంలో మన మొత్తం భారతీయ సాహిత్య చర్చ, అలంకారిక చర్చ, లక్షణ చర్చ అంతా కూడా భరతముని నాట్యశాస్త్రంతో మొదలైంది. భరతముని నాట్యశాస్త్రంలో ఆయన ప్రధానంగా మాట్లాడినవి 8 రసాలు. ఆ 8 రసాల వరకు అంటే ఏదైనా ఒక కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఉదాహరణకి గాథాసప్తశతి వంటి కవితలను లేదా కావ్యాలను, సంస్కృత కావ్యాలను అర్థం చేసుకోవడానికి 8 రసాలు సరిపోతాయని మొదట్లో అనుకున్నారు. కానీ తర్వాత చూసినప్పుడు, ఉదాహరణకి మహాభారతం అనే ఒక కావ్యాన్ని, ఒక పద్యాన్ని వర్ణించినప్పుడు, ఒక శ్లోకాన్ని వివరించడానికి పూనుకున్నప్పుడు, ఒక రసం గురించిన చర్చ లేదా ఒక రసం తాలూకు ఒక రసస్ఫూర్తి జరుగుతుందని చెప్పవచ్చు. కానీ అసలు మొత్తం మహాభారతం అనే ఇతిహాసం అంతటినీ, ఇందులో ఏది ప్రధాన రసం, అంగరసం అంగిరసం అంటారు. ఏది ప్రధానమైన రసం, తక్కిన రసాలు ఏ రసాన్ని ఆశ్రయించి ఉన్నాయి అని చూసినప్పుడు మహాభారతాన్ని ఏ రసం తాలూకు పుస్తకంగా చెప్తారు? శృంగార రసమా, వీరరసమా, రౌద్రరసమా? ఈ 8 రసాల్లో కరుణ రసమా? ఈ 8 రసాల్లో ఏ ఒక్క రసానికి మహాభారతాన్ని కుదించలేమని లక్షణకారులకు అర్థమైన తర్వాత 9-10 శతాబ్దాల్లో భారతీయ అలంకారికులు, లక్షణకర్తలు శాంతరసం అనే ఒక రసాన్ని తీసుకుని వచ్చారు. ఈ రసాలన్నీ కూడా శాంతమనే రసంలో పర్యవసిస్తాయి. మహాభారతం శాంతరస ప్రధానమైన కావ్యం అని చెప్పడం కోసం లక్షణకారులు చాలా కృషి చేశారు. అది అంటే 9వ రసంగా వచ్చిందనమాట. భరతముని చెప్పినట్టు 8 రసాలకి 9వ రసంగా వాళ్ళు శాంతాన్ని చేర్చుకోవాల్సి వచ్చింది. దాని మీద అప్పటి నుంచి చాలా ఏళ్ల పాటు, దాదాపుగా గత 1000 పాటు ఒక చర్చ నడుస్తూనే ఉంది, శాంతం ఒక రసం అవునా కాదా, 9వ రసం అవునా కాదా అని. నేను గాథాసప్తశతి పైన, అంటే నరాల రామారెడ్డి గారు రాసిన చేసినటువంటి గాథాసప్తశతి అనువాదానికి ఒక సవివరమైనటువంటి పరిచయ వ్యాసం రాస్తూ అందులో శాంతరసం అనే రసం ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, దాని మూలాలు ఎక్కడివి, ఎందుకు శాంతరసం అనే దాన్ని లక్షణకారులు ఒక ముఖ్య రసంగా, ఈ 8 రసాలకన్నా కూడా ఎక్కువ ముఖ్యమైన రసంగా ఎందుకు దాన్ని ప్రస్తావించారని చాలా వివరంగా రాశాను నేను. అయితే ఈ సామాన్య శకం 7వ శతాబ్దం నుంచి మొదలై, ముఖ్యంగా తమిళనాడులో కారైక్కాల అమ్మయారు అనే ఆమెతో మొదలైనటువంటి ఒక భక్తి స్రోతస్విని, ఆ తర్వాత తమిళనాడులో నాయనార్లు, ఆళ్వార్లు రూపంలు, తర్వాత కన్నడ దేశంలో బసవన్న, అల్లమ ప్రభువు, అక్క మహాదేవి వంటి వీరశైవ వచన కవుల కవిత్వంలో, ఆ తర్వాత మహారాష్ట్రలో సంత జ్ఞానేశ్వర్, నామదేవ్, తుకారాం వంటి సంత కవుల రూపంలో, హిందీలో కబీర్, తులసి, మీరా, సూర్ వంటి భక్తి కవుల కవిత్వం ద్వారా, అట్లానే గురునానక్ దేవ్ సిక్కు ఆది గురువుల తాలూకు కవిత్వం ద్వారా, పంజాబ్లోనే కాక సింధు ప్రాంతంలో సూఫీ కవులు మరి బుల్లే షా లాంటి సూఫీ కవుల రూపంలో, అలానే ఈశాన్య భారతదేశంలో బెంగాల్లో మొత్తం వంగ ప్రాంతం అంతా కూడా జయదేవుడి గీత గోవిందం అయితేనేమి, చండీదాస్ విద్యాపతి వంటి వైష్ణవ భక్తి కవులు అయితేనేమి, చర్యా గీతాలు అయితేనేమి, ఇలా 1000 7వ శతాబ్దం నుంచి మొదలై, 6-7 శతాబ్దాల నుంచి మొదలై 17వ శతాబ్దం దాకా కూడా, 17 అనడం కూడా లేదు ఎందుకంటే ఠాగోర్ కూడా భక్తికవే, 7వ శతాబ్దం నుంచి మొదలై ఇప్పటిదాకా కూడా భారతదేశాన్ని భక్తి కవిత్వం ఒక మహోద్యమంలాగా చుట్టుముట్టింది. ఇది ఈ కవిత్వం, ఈ ముఖ్యంగా ఈ కవులు ఎవరో ఠాగూర్ వంటి వాళ్ళు తప్ప, ఠాగూర్ జయదేవుడు వంటి వాళ్ళు తప్ప తక్కిన కవులందరూ కూడా దాదాపుగా ఈ లక్షణ గ్రంథాలు చదువుకున్న వాళ్ళు కారు. వాళ్ళు చాలామంది నిరక్షరాస్యులు, వాళ్ళ పేరు సంతకం పెట్టుకోవడం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు పుస్తకాలు చదివి, లక్షణ గ్రంథాలు చదివి కవిత్వం రాసిన వాళ్ళు కారు. అదే సమయంలో 11వ-12వ శతాబ్దాల్లో తమిళంలో కానీ, కన్నడంలో కానీ, తెలుగులో కానీ వచ్చినటువంటి రాజస్థాన కవిత్వాలు ఉన్నాయి. ఈ కవిత్వాలు, కావ్యాలు, ప్రబంధాలు ఇవి పూర్తిగా లక్షణ గ్రంథాలను చదువుకుని, ఆ లక్షణ గ్రంథాల నేపథ్యంలో ఒక కావ్యాన్ని, ప్రబంధాన్ని నిర్మించడం కోసం పండిత కవులు, శ్రేష్ఠ కవులు, శిష్ట కవులు వాళ్ళు రూపొందించినటువంటి ఒక సాహిత్య నమూనా అనమాట. కానీ భక్తి కవిత్వానికి ఇటువంటి లక్షణ గ్రంథాలు ఏవి లేవు. ఈ లక్షణ గ్రంథాలే, ఈ లక్షణ గ్రంథాలు సరిపోవు. ఈ 8 రసాలు శాంతరసంగా ఉన్న 9వ రసం కూడా ఈ భక్తి కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి, అసలు ఏ రసాన్ని ఈ కవిత్వం మనలో ప్రతిపాదిస్తోంది, ఒక మీరా గీతం వింటే, ఒక ఆండాళ్ తిరుపావే వింటే మనలో కలుగుతున్న రసానుభూతిని వ్యక్తం చేయడానికి, వివరించుకోవడానికి భరతముని నాట్యశాస్త్రం కానీ, లేదా ఈ సంస్కృత అలంకారికులు ఆనందవర్ధనుడు, అభినవగుప్తుడు వంటి వారి తాలూకు రచనలు కానీ సరిపోవటం లేదు. వాటి దాటినటువంటి సాహిత్య అభివ్యక్తి ఇది, సాహిత్య సృజన ఇది. దాన్ని అర్థం చేసుకోవడం కోసం, దాన్ని విశ్లేషించడం కోసం రూపగోస్వామి, మధుసూదన సరస్వతి ఈ పుస్తకాలు, ఈ 3 పుస్తకాలు, భక్తి రసామృత సింధువు, జ్వల నీలమణి, భగవద్భక్తి రసాయనం అనే 3 గ్రంథాల ద్వారా వాళ్ళు భక్తి అనేది ఒక రసం అని వాళ్ళు ప్రతిపాదించారు. అంటే 9 రసాలకి అదనంగా 10వ రసంగా భక్తి అనే దాన్ని ప్రతిపాదించారన్నమాట. చాలా ఆశ్చర్యం. ఇప్పుడు ఆ తర్వాత గత 300 ఏళ్లుగా భక్తి రసం అవునా కాదా అని చర్చ జరుగుతూ ఉంది. ఇన్నాళ్లుగా శాంతం రసమవునా కాదా అని చర్చిస్తున్న వాళ్ళకి అసలు భక్తి రసమవునా కాదా అని చర్చిస్తూ ఉన్నారు. ఈ ఇందులో ఈ రూపగోస్వామి మధుసూదన సరస్వతి భక్తి రసం అని ప్రతిపాదిస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న భక్తి మధుర భక్తి. మధుర భక్తి అంటే ఏమిటంటే అది 5 రకాల భక్తి విశేషాలు చెప్పాను కదా నేను మొన్న భాగవతం మాట్లాడుతుందని. అవి సఖ్య, దాస్య, శాంత, వాత్సల్య, మధుర భక్తి భావాలు. ఇందులో ఈ మధుర భక్తి అన్న దాంట్లో కవి కానీ పాఠకుడు కానీ తన్ని ఒక నాయకగా భావించుకుంటూ, శ్రీకృష్ణుడే నాయకుడిగా భావించుకుంటూ, అతని శ్రీకృష్ణ స్ఫురణ, శ్రీకృష్ణ స్మరణ అవే తనలో ఒక అత్యంత అలౌకికమైనటువంటి అనుభూతిని కలగజేస్తూ తనలో ఒక పరిపూర్ణ సాత్వికోదయాన్ని కలిగించేటటువంటి ఒక స్థితిలోకి, ఒక మనోభూమికలోకి ప్రవేశించేటటువంటి భావాన్ని వాళ్ళు మధురభక్తిగా ప్రతిపాదించారు. అది గోపీభక్తి. మన కవుల్లో ఆండాళ్, మీరా ఇటువంటి వారు ఆ మధురభక్తి, చైతన్య మహాప్రభు అయితే మధురభక్తి తాలూకు సాకారంగా చెప్పుకుంటారు. అటువంటి ఆ మధురభక్తిని వాళ్ళు ఆ గ్రంథాల్లో వివరించారు. ముఖ్యంగా భక్తి రసామృత సింధు అనేది రూపగోస్వామి ఆ పుస్తకం నన్ను అడిగితే అది ఒక టెక్సానమీ ఆఫ్ డివోషన్, అదొక సైన్స్ ఆఫ్ డివోషన్. అందులో ఆయన భక్తిలో మధుర, అసలు భక్తిలో ఎన్ని రకాల అవస్థలు ఉండవచ్చు, ఎన్ని రకాల స్థాయి భేదాలు ఉండవచ్చు, ఎన్ని రకాలుగా అది అభివ్యక్తి చెందుతుంది, దానిలో సూక్ష్మ భేదాలన్నీ కూడా వెంగడించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఒక వృక్ష జాతులు వర్గీకరించినట్లుగా, ఖనిజాలను వర్గీకరించినట్లుగా, మూలకాలను వర్గీకరించినట్లుగా, రాసాయనిక ధర్మాలను వర్గీకరించినట్లుగా, ఆయన భక్తి అవస్థల్ని వర్గీకరించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అవంతా చాలా వివరంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతో చాలా ఒక సైంటిస్ట్ లాగా ఆయన ఆ భక్తి అవస్థల్ని వెంగడించుకుంటూ, వాటిని వర్గీకరించుకుంటూ వెళ్ళాడు. అదంతా చేసిన తర్వాత దానిలో మళ్ళా మధుర భక్తి తాలూకు శ్రేష్టతని ఒగ్గడిస్తూ ఆయన ఉజ్వల నీలమణి గ్రంథం రాశాడు. ఒక రకంగా ఉజ్వల నీలమణి గ్రంథం భక్తి రసామృత సింధు గ్రంథానికి అనుబంధంగా మనం చెప్పవచ్చు. ఆ అటువంటి మధుర భక్తి తాలూకు పరిపూర్ణమైనటువంటి చిత్రణ ఆయన చేసిన తర్వాత ఆ నేపథ్యంలో ఈమె పుష్పలత గారు ఆ 2 గ్రంథాల నేపథ్యంలో పాల్కురికి సోమని యొక్క బసవపురాణంలో ఉన్న భక్తిని వివరించడానికి పూనుకున్నప్పుడు ఆమెకి సమస్య ఏమొచ్చిందంటే మధుర భక్తికి ఇచ్చినటువంటి వివరణలు ముగ్ధ భక్తి సరిపోతున్నాయి, కానీ ముగ్ధ భక్తి మధుర భక్తి ఒకటనడానికి లేదు, వాటి రెండింటి మధ్య ఒకంత భేదం ఉంది. దాన్ని ఆమె తన మొత్తం దాదాపు 350 పేజీల పుస్తకం అంతా రాసిన తర్వాత చిట్ట చివర ఆమె ఇలా అంటున్నారు. ఈ 2 పేరాలు చూడండి. బసవ పురాణమును అనుసరించి ముగ్ధ భక్తిని నిరూపించిన అధ్యాయమునందు ఫలితాంశములుగా ఈ కింది వాణిని పేర్కొనవచ్చును. భగవద్రతి స్థాయీభావముగా రససిద్ధినొందడి భక్తి రసము మౌలికముగా ఒక్కటియే. ప్రతి రసానికి కూడా ఒక స్థాయీభావం ఉంటుంది, ఆ స్థాయీభావం నుంచి రసం ఉత్పత్తి అవుతుందన్నమాట. వీళ్ళు ఏమంటున్నారంటే భక్తి రసానికి స్థాయీభావం ఏమిటంటే భగవద్రతి. రతి అంటే మనసు లగ్నమై ఉండడం, ఇక వేరే దేని పట్ల కాకుండా కేవలం భగవంతుడి పట్లనే లగ్నమై ఉండే స్థితిని రతి అంటారు, భగవద్రతి. ఆ భగవద్రతి స్థాయీభావం భక్తి రసం, అది ఆయన రూపగోస్వామి చేసిన సిద్ధాంతం. దానికి ఏమంటుంది ఆమె, భగవద్రతి స్థాయీభావముగా రససిద్ధినొందడి భక్తి రసము మౌలికముగా ఒకటియే. భగవద్రతిని వ్యక్తం చేయుటలో ముఖ్యముగా కానవచ్చు 2 ప్రవృత్తులను ఆశ్రయించి మధుర భక్తి అనియు ముగ్ధ భక్తి అనియు భక్తి రసమునే భావించడం జరుగుతున్నది. అలౌకికముగా శృంగార స్పర్శను సంవదించుకొని ఆధ్యాత్మికముగా అనుభవమునకు వచ్చేది భగవద్రతి రూపమైన భక్తియే మధుర భక్తి. అంటే అలౌకికంగా ఏ రసస్పర్శ, శృంగార రసస్పర్శ, దానితో సంవదించుకుని ఆధ్యాత్మిక అనుభవం తెచ్చుకునేటువంటి భగవద్రతి రూపం మధుర భక్తి అంటుంది ఆమె. అలౌకికమైన వీర రౌద్రాదులను సంవదించుకుని ముగ్ధ ప్రవృత్తితో భగవద్రతిని భజించున్నది ముగ్ధ భక్తి. సో మధుర భక్తి శృంగారం ఆలంబన అయితే ముగ్ధ భక్తికి వీర రౌద్రరసాలు ఆలంబన అని ఈమె అన్నది. తర్వాత చూద్దాం మనం. ఒక విధంగా భగవద్భక్తికి మధురత్వము ముగ్ధత్వము పార్శ్వద్వయం వంటిది. తత్వత ఈ 2ను భక్తి శబ్దవాచ్యములే. వైష్ణవ శైవమత సంప్రదాయముల్లో పుట్టి పెరిగిన ప్రవృత్తులు ఒకటచే వాని యందు ఆ రూపభేదములు భాషించుచున్నవి. ముగ్ధభక్తి విశ్వరూపముగా మన తెలుగు సాహిత్యమున బసవ పురాణం ప్రత్యక్షమగుచున్నది. పాల్కురికి సోమనాథ కవి సహజముగా మహాభక్తుడొకటచే ఆ పురాణములందలి పాత్రల చిత్తవృత్తులలో భక్తి ఉత్కంఠావస్థను భజించి రసానుభవం అందించుచున్నది అని ఆమె రాసిందాన్ని. అంటే నాకేమనిపించింది చదివిన తర్వాత, ముగ్ధభక్తి అనే దాన్ని వివరించడానికి, మధుర భక్తిని వివరించడానికి, అసలు భక్తిని వివరించడానికి, భక్తిని ఒక రసంగా ప్రతిపాదిస్తూ రూపగోస్వామి, మధుసూదన సరస్వతి ఒక లక్షణ గ్రంథాలు, మూడు లక్షణ గ్రంథాలు రాసిన తర్వాత కూడా జయదేవుడి గీత గోవిందం ఎప్పుడు వచ్చింది? 11వ శతాబ్దంలో వచ్చింది. దాన్ని ఒక లక్షణ గ్రంథంగా వివరించడానికి దాదాపు 17వ శతాబ్దం అంటే ఒక 600 ఏళ్ల పాటు ఆ రసచర్చ జరుగుతూనే ఉంది. దీన్ని ఏ విధంగా మనం ప్రతిపాదించగలమని భావుకులు పరిశీలిస్తూనే ఉన్నారన్నమాట. మరి 12వ శతాబ్దంలో వచ్చినటువంటి ఈ బసవ పురాణంలో ఉన్న ముగ్ధ భక్తిని వివరించడానికి ఈ మూడు గ్రంథాలు కూడా సరిపోవటం లేదన్నది మనం గమనించాలి. ఆ మూడు గ్రంథాలని దాటినటువంటి ఒక విస్తారమైనటువంటి, విస్తృతమైనటువంటి, నిశితమైనటువంటి ఒక లక్షణ గ్రంథం మరొకటి రావాల్సి ఉంది. మధుర భక్తికి ఆమె ఈమె ఈ మొత్తం సిద్ధాంతం అంతట్లో పరిష్కరించడానికి ప్రయత్నించింది ఏమిటంటే, మధుర భక్తి వంటిదే ముగ్ధ భక్తి, కానీ మధుర భక్తి కన్నా భిన్నమైంది కూడా, ఒక భిన్నత్వం ఉంది. ఆమె రాసిన దానిలో ఒక్క అంశం నేను అంగీకరించలేని ఏమిటంటే, ఆమె వీరరౌద్రరసాలే కాదు, కరుణరసం కూడా ముగ్ధభక్తిగా యథార్థానికి ముగ్ధభక్తుల కథల్లో వీరరౌద్రరసాలు కాదు కనిపించేది, మనకి కరుణరసమే కనిపిస్తూ ఉంది. తక్కిన భక్తులు ఎవరైతే బసవపురాణంలో కనబడతారో వేరే భక్తులు, వాళ్ళ దగ్గర వీరరౌద్రరసాలు ప్రధానంగా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ ముగ్ధ భక్తుల తాలూకు కథల్లో మొన్న చూసిన రుద్ర పశుపతి కానీ, నేను చూసిన బెజ్జమహాదేవి కానీ, వాళ్లల్లో కనిపిస్తున్న ప్రధాన రసం కరుణరసం. ఆ కరుణరసం ఆలంబనగా చేసుకుని కూడా ముగ్ధభక్తి వికసించవచ్చు. అసలు యథార్థాన్ని మనం భక్తి అనేది ఒక పదవ రసంగా మనం భావిస్తున్నప్పుడు, ఈ 8-9 రసాల తాలూకు పదజాలంతో మళ్ళా దాన్ని మనం వివరించనవసరం లేదు. అది వీరమా, రౌద్రమా, శృంగారమా అనే ఒక రసం తాలూకు అంటే మనకు అలవాటైన పదాలతో చెప్పుకోవడానికి పనికొస్తుందేమో, కానీ తిరిగి మళ్ళీ శృంగారం అనే రసం లాంటిదే భక్తి, కానీ అలౌకికమని చెప్పటం మనం భక్తి రసాన్ని ఇంకా పూర్తిగా పరిష్కరించినట్లు కాదు. ఇది ఒక కొత్త కేటగిరీ. ఎందుకంటే భారతీయ అనుభవంలోనే, భారతీయ సాహిత్యానుభవంలోనే అంతకు పూర్వం ఉన్నటువంటి అనుభవం కన్నా భిన్నమైన అనుభవంతో, అంతకు పూర్వం సమాజం చూసిన దానికన్నా ఒక కొత్త అనుభవంతో కవులు ముందుకు వచ్చినప్పుడు, ఆ లక్షణ గ్రంథాలు సరిపోనప్పుడు మనం దాన్ని కొత్తగా పరిశీలించుకోవాలి, కొత్తగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ సుబ్రహ్మణ్యం గారు ఒక మాట రాశారు. ఆయన ఏమన్నాడంటే, నవవిధ భక్తులు అంటే శ్రవణం, స్మరణం, కీర్తనం, ఇవి మనకు తెలుసు, సంసేవనం, ఇవన్నీ ఇట్లా 9 రకాలుగా దేవుణ్ణి మనం అర్చిస్తాము అని. ఆయన ఏమన్నాడంటే, పోతన 15వ శతాబ్ది 3వ భాగానికి చెందిన కవి. ఆయన పోతన భాగవతంలో, తెలుగు భాగవతంలో 9 రకాల భక్తి మార్గాల గురించి ఆయన ఆ నవవిధ భక్తి మార్గాల్లో భాగవత భక్తుల తాలూకు కథల్ని ఆయన వర్ణించాడు. అయితే 15వ శతాబ్ది చివరి భాగానికి చెందిన అన్నమయ్య కానీ, తర్వాత వచ్చిన క్షేత్రయ్య, త్యాగయ్య వంటి వారు కానీ నవవిధ భక్తి మార్గాల ఆధారంగా కాకుండా, ఇందాక చెప్పానే 5 భక్తులు సఖ్య, దాస్య, శాంత, వాత్సల్య, మధుర భక్తి పద్ధతుల్లో వాళ్ళు తమ భక్తి కవిత్వాన్ని కీర్తనలుగా తీసుకువచ్చారు. ఈ పరిణామం ఎందుకు సంభవించిందో మనం మరొకసారి పరిశీలించుకోవాల్సినది వివరంగా అని అన్నాడు. నిజమే, ఎందుకు పోతన నుంచి త్యాగయ్య దాకా తెలుగు భక్తి కవుల్లో జరిగినటువంటి పరిణామం, అసలు యథార్థానికి 5 రకాల భక్తులని చెప్పడం కూడా మనం భాగవతమో లేదా గీత గోవిందమో లేదా ఈ భక్తి లక్షణకారుల తాలూకు వీటిని బట్టో మనం చెప్తున్నాం. అలా కాకుండా బహుశా ఒక కొత్త భక్తి శాస్త్రం అవసరమవుతుందేమో తెలుగు కవిత్వానికి. ఎందుకంటే ఉత్తరాదిన తులసీదాస్ తప్ప రామభక్తి ప్రధానంగా కవిత్వం చెప్పినటువంటి కవులు ఎక్కువ మనకు కనబడరు. కానీ త్యాగయ్య తాలూకు రామభక్తి ఈ కృష్ణభక్తి శివభక్తి కన్నా కూడా భిన్నమైన భక్తి అది. రామదాస్ తాలూకు రామభక్తి వీళ్ళు ఈ కృష్ణభక్తి శివభక్తి కన్నా భిన్నమైన భక్తి. కాబట్టి ఈ రామభక్తి కవిత్వంలో తెలుగు కవిత్వం రామభక్తి కవిత్వం ద్వారా సాధించినటువంటి ఆ భక్తి తత్పరతని వివరించడానికి మనం ఒక సరికొత్త లక్షణ శాస్త్రాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. నాకు ఈ ఈ కవిత్వాలు చదువుతూ ఉండగా ఈ నిన్న ముఖ్యంగా ఈ పుస్తకం చదువుతూ ఉండగా ఎంత మనం ఈ అంశాల్లో ఎంత మనం దూరంగా ఉన్నాం, ఇవి కదా మనం మాట్లాడుకోవాల్సింది, ఇవి కదా మన చర్చల్లో రావాల్సింది. అసలు ఇటువంటి ఒక సిద్ధాంత గ్రంథం వచ్చిన తర్వాత కూడా పాల్కురి సోముల గురించి రాసేటువంటి వ్యాసాల్లో, పాల్కురి సోముల గురించి వచ్చే పుస్తకాల్లో ఇటువంటి చర్చలు ఎందుకు లేవు? అసలు ఇటువంటి పుస్తకం వచ్చిందని ఎంతమందికి తెలుసు? ఇలాంటి భావాలు నాకు కలిగాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మనం గొడగూచి అనే ఒక ముగ్ధ భక్తురాలు గురించి మాట్లాడుకుందాం. మొన్న మనం మాట్లాడుకున్న దానిలో రుద్రపశుపతి ఒక ముగ్ధ భక్తుడైన బాలుడు, బెజ్జ మహాదేవి ఒక ముగ్ధ భక్తురాలనే స్త్రీ తల్లి, గొడగూచి ముగ్ధ భక్తురాలైన బాలిక. అంటే సోమన నేను మొన్న చెప్పాను కదా, రకరకాల రూపాల్లో రకరకాల అవస్థల్లో అంటే ఒక బాలుడు, బాలిక, రాజు, సేవకుడు రకరకాల రూపాల్లో ఆయన ఈ ముగ్ధ భక్తిని, అంటే ముగ్ధ భక్తి అనేది ఎవరికైనా కూడా సంభవించవచ్చు, దానికి ఏమీ ఒక ప్రత్యేక అధిక మన దగ్గర ఏంటంటే చాలా కాలం పూర్వకాలం ఏదైనా వేదాలు చదవాలంటే అధికారం ఉండాలి, ఫలానా కావ్యానందం పొందాలని నీకు అధికారం ఉండాలి. అధికారం అన్నటువంటిది ఒక ఒక ఫండమెంటల్ ప్రీరిక్విజిట్ అయిపోయింది మన 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 సమాజంలో. ఆ ప్రీరిక్విజిట్ని బ్రేక్ చేయడమే అసలు భక్తి ఉద్యమాల తాలూకు ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ముగ్ధ భక్తి పొందడానికి చిన్నపిల్లవాడే కానక్కర్లేదు, నిరక్షరాస్యుడే కానక్కర్లేదు, స్త్రీయే కానక్కర్లేదు, పురుషుడే కానక్కర్లేదు, రాజే కానక్కర్లేదు, కింకరుడే కానక్కర్లేదు. ఎవరైనా ఆ ముగ్ధ భక్తి ఉండవలసిన ఆ ముగ్ధ హృదయం ఉండాలి అని చెప్పడం కోసం సోమన రకరకాల రూపాల్లో ఆ కథలు చెప్పాడు. ఈ కథ గొడగూచి ఒక బాలిక తాలూకు కథ, గొడగూచి ఒక బాలిక చాలా స్థూలమైన కథ. నేను ముందు కథ సారాంశం చెప్పి తర్వాత బసవన్న చేసినటువంటి గొడగూచి వర్ణన, అది కూడా కొద్దిగా దీర్ఘమైన కవిత, రెండు భాగాలుగా వినిపించి ఆ కవిత తాలూకు తెలుగు వచనానువాదాన్ని, వచనానుసరణాన్ని, రమాపతిరావు గారు చేసిన వచనానుసరణాన్ని కూడా మీకు వినిపిస్తాను నేను. గొడగూచి ఒక బాలిక, వాళ్ళ అమ్మ నాన్న ఒకరోజు ఊరు వెళుతూ ఆ పిల్లకి ఏం చెప్పారంటే, అమ్మ మేము ఊరు వెళ్తాం, తిరిగి వచ్చేదాకా మన శివుడికి రోజు నువ్వు పాలు నైవేద్యం పెడుతూ ఉండాలి, ఇది మన వ్రతం, మర్చిపోకమ్మా, తప్పకుండా చెయ్యని చెప్పి వెళ్ళారు. ఆ పిల్ల అలాగే చేస్తారని చెప్పింది. సరే వాళ్ళు ఊరు వెళ్ళిన మరుసటిలో శుభ్రంగా శుభ్రపడి వచ్చి స్నానం చేసి వచ్చి కూర్చుని దేవుడి ముందు పాలు పెట్టి ఆరగించమంది. మామూలుగా మనం ఏం చేస్తాం, పాలు నైవేద్యం పెడతాం, మన పనుల్లోకి మనం వెళ్తాం. కానీ పిల్ల తల్లి చెప్పింది, తండ్రి చెప్పాడు కదా శివుడు పాలు ఆరగించాలన్నాడు కదా అని ఆమె వెంటనే అక్కడ కూర్చుంది. శివుడు వచ్చి పాలు తాగుతాడు, కూర్చుంది. శివుడు ఏమి పాలు ఏమో ఆరగించలేదు. ఆమెకు అర్థం కాదు, ఇదేంటిది, నాన్న శివుడు పాలు ఆరగిస్తాడని చెప్పాడు కదా, ఈ శివుడు ఎందుకు పాలు ఆరగించట్లేదు, నేను తప్పు చేశానా, ఈ పాలు సరిగ్గా లేవా, కాచలేదా, ఇక ఆమెకి తల్లడిల్లిపోయింది, మనసు అల్లకల్లోలమైంది, ఇంకా ఆమె అక్కడి నుంచి కదలదు. ఇక నెమ్మదిగా ఆమె మొత్తుకోవడం మొదలుపెట్టింది, ఏడవడం మొదలుపెట్టింది, చికాకు పడడం మొదలుపెట్టింది, దేవుడిని వేడుకోవడం మొదలుపెట్టింది. ఇక ఆమెకి తట్టుకోలేకపోయింది. ఏమిటిది, ఇంకా ఆమె శివుడి ముందు గగ్గోలు పెట్టింది, నువ్వు ఇట్లా పాలు తాగకపోతే మా నాన్న వచ్చి నన్ను బతకనివ్వడు, గొడవ చేస్తాడు, నువ్వు నాకు నువ్వు పాలు తాగుతావని చెప్పి వెళ్ళి, నువ్వు పాలు తాగుతావా తాగవా అని చెప్పి ఆమె పట్టుబట్టింది. ఇక శివుడు పలకట్లేదు. ఇంకా ఆమె చివరికి చేయగలిగింది ఏమీ లేక, నేను చచ్చిపోతాను నువ్వు పాలు తాగకపోతే అని పట్టుబడితే అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు, పాలు ఆరగించాడు. అప్పటి నుంచి రోజు వాళ్ళ అమ్మ నాన్న వచ్చేదాకా రోజు పాలు ఇస్తుంది, శివుడు పాలు తాగుతూ ఉన్నాడు. ఒకరోజు తిరిగి ఆమె పాలు శివుడికి ఆరగించి ఆమె బయటకు వస్తూ ఉండగా వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చారు. ఏం చేసావమ్మా అంటే, పాలు శివుడికి నైవేద్యం పెట్టాను. మరి పాలు ఏమంటే శివుడు తాగాడు అని అనగానే ఆ తండ్రి కోపం వచ్చింది. శివుడు పాలు తాగడం ఏంటి, శివుడు పాలు ఎక్కడ తాగుతాడు, నువ్వు శివుడి పేరు చెప్పి పాలన్నీ ఎవరికి ఇచ్చేస్తున్నావు నీ స్నేహితులకి అన్నాడు. లేదు నాన్న, నువ్వు చెప్పావు కదా శివుడు పాలు తాగుతాడు అన్నావు కదా, నేను శివుడికి పాలు ఇస్తున్నాను. లేదు లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, పద చూస్తాను, నువ్వు నా ఎదురుకుండా శివుడు పాలు తాగుతాడు లేదు చూడు అని చెప్పి గొడవ చేశాడు. మళ్ళీ తీసుకువెళ్ళి శివుడి ముందు పాలు నైవేద్యం పెట్టింది, తాగమంది, కానీ శివుడు వచ్చి పాలు తాగలేదు. ఆమెకు అర్థం కాలేదు, ఎందుకు శివుడు ఎందుకు పాలు తాగలేదు అనగానే తండ్రి గొడవ చేసి, చూడు నేను చెప్పాను అబద్ధాలు ఆడుతున్నావు, ఇంతవరకు ఈ పాలంతా ఎవరో స్నేహితులకి ఇచ్చేసినట్టున్నావు అని ఆమె మీద అతను ఆగ్రహిస్తూ ఉండగా, ఆమె దిక్కు తోచగా, విహ్వలత్వంతో ఏం చేయాలో తెలియక విభ్రాంతపడి ఉండగా శివుడు ప్రత్యక్షమై ఆమెను తనలోకి తీసుకున్నాడు. అయ్యయ్యో, బిడ్డ శివుడిలో కలిసిపోతోంది అని ఆ తండ్రి ఆ బిడ్డను వెనక్కి లాగబోతూ ఉండగా ఆ బిడ్డంతా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె జుట్టు తాలూకు కొసలు మాత్రమే ఆయన చేతిలో మిగిలే. ఇది కథ. ఈ కథని సోమన్ ఎట్లా చెప్తున్నాడో చూడండి. గొడగూచి కథ. శివదేవుడుననొక్క శివభక్తియుతుడు ఉవిదయు తాను పొరుగూరికేగుచును రూపించి కడగొట్టు పాపదారింటి కాపిడి అట ఇట కదలకుమమ్మ, పడుచులతో నాడ బరవకుమమ్మ, నొడివిన మా వ్రతం బెడపకుమమ్మ, గుడికేగి నిత్యంబు కుంచెడు పాలు బడరున కారగింపగ బెట్టుమమ్మ, నమ్మిపోయేదము సుమ్మమ్మ, మరాకుమమ్మ, మాయమ్మ, మాయక్క, మాతల్లి, అమ్మ, కొమ్మ, నీకొక మంచి బొమ్మయు, ఇన్ని బొమ్మ పొత్తికలను పోయి తెచ్చదము అని అప్పగించుచు అరిగిన వారి తనయ కాళ్ళు మొగంబు తా కడిగుకొని మంచి గంగుల పాలు మరగంగ కాచి కుంచెడు గోరతో కొలిచి చేపట్టి కోరయు బొత్తిక కొంగున గప్పి భోరునజని శివాగారంభుజొచ్చి కోర ముందరబెట్టి దారుణి మొక్కి ఆరగింపవే దేవయ్యని విన్నవించి పిరుసని యొక్కింత మరువున నిలిచి మరివచ్చి చూచుడు గరగొరగామి బాల తల్లడముంది భయముననుంది పాలేల ఆరగింపవు లింగమూర్తి కాచుడ సాలదో కమ్మ వల్వమినో పాచియో విరిగెనో పడుచనీననియో పొద్దెక్కెనో యుండె బొగయవల్చడెనో బుద్ధి పుట్టదో నెయ్యి ఓయకుండితునో కడువేడియో నీరు కలసినవనియో ఎడవాద్యములు లేక ఏనె తెచ్చిననో చాలవో ఇవి ఆల పాలు కావనియో పాలపై చిత్తమే బరపతిననియో కోర బెడంగనో కుంచెడు లేవో ఆరగింపగబెట్ట నేరకుండితినో మీదు ఓయినవనో మీగడలేదో ఏ తెచ్చుండనరెవ్వరే చూచిననియో ఊరకేమిటికి పాలొల్లవు త్రావ కారణం వేమేని కలదేని చెప్పుమ నిక్కంపు టాకలి నీకు లేదేని గుక్కెడైనను కొని చిక్కించు నాకు కుడుపున కియ్యడు గుడగుడలేల కుడికెడు తెత్తునా గుజ్జు నోగినము మూల పన్నారుల యాలో విలోన బోలెలున్నవి వంపు ఓయి తెచ్చెదను ఉట్టిపై బాణలోనున్నది నెయ్యి ఇట్లున్న తెచ్చెదనిష్టమే చెప్పుమా కుండెడున్నది ఓయి కొనివత్తు బొల్ల కండంబువలినేని క్రక్కును చెప్పుమా అచ్చన ఎల్లి మా అయ్యగారి నగర జచ్చర పిలువవచ్చేదని ఆరగింపు మా శివసోదరి మఠమున కలదు పాశంబు తెచ్చద అంటే పాయసం బాలుముంత్రావు షోడశ పండువు సూడబోదండు పొడిగా నీ పాలు పురహర కొనుము వీరభద్రుని జాత్రవేళ నిన్ బండి ఏ రొప్ప పనిచెద నీ పాలు త్రావు మెడమడుగేమిటికి ఈ పాలలోని కడుకులు తెచ్చదనట్లైన చెప్పుమ ఇద్దరి శిశువుండ నెట్టులంటేని పొత్తుననైనను నెత్తిత్రావుదము పిన్న పొన్నారులు సిన్ని బొమ్మలును నిన్ని గూడడుకులు నిన్నేని బండ్లు నాకెళ్ళి మావారు నలితెత్తురపుడు నీకు నిచ్చెదగాని నీ ఆన త్రావు పాలును చల్లారే పలుకవు తోడ ఎలయా లింగ నన్నేచెదవనుచు పాప ఈశ్వరునకు పలుమారు మొక్కు కోపించు భంగించు కుప్పించు నరచు కటకట వాపోవు కరములు విరుచు తటతట నేలతో తాకించు కాళ్ళు తారుని బడి బయల్దన్నుచు ఏడ్చు గోరదిక్కును చూచు మారారి చూచు బుజ్జగించును విట్లు బుడ్లును పెట్టు నిర్జీవిక్రియబడు నివ్వెరగందు ఎప్పటి ఎట్లేడ్చు ఎలుగెత్తి పిలుచు దొప్పనబడు గోర దొలగంగా నూకు వెరచి ముందరబెట్టు మరి పరిమారు నెరగు బాదంబుల కెట్లు త్రావమిని ఇట్లైన గాని పాలే త్రావననవు ముట్టవు మూర్కొన వట్టెయున్నవియు నీ వారగింపి మా వారు విన్న జావ నడుతురు నన్ను సంశయం వేళ తనకు నెప్పుడు చావు తప్పదు మగిడి చన ఇచ్చోటనే ఇచ్చటనే చత్తు సరివోదు నడుచు తన తల శివునితో తాకించుగొనక చనునంతలోనన చక్కన బట్టి ఆ రుద్రుడు అతి దయాహసితాస్యుడగుచు గోరతో పాలెత్తుకొని ఆరగింప నన్నింత ఏచితి పిన్నగా చేసి మిన్నకపోదు మా అన్నకు చెప్పి మరి కదాయున్నది మాటలింకేల కరకంఠ ఇంతయు మరొక మనుచు కుడుక తెమ్మని పుచ్చుకొనుచు అబ్బాల ఒడిగని ఇంటికి వచ్చి నిత్యమ్ము. శివదేవుడనే ఒక శివభక్తి పరుడు ఉండేవాడు. భార్యతో కలిసి ఒకసారి ఆయనకు పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల సంతానంలో అందరికన్నా చిన్నపిల్లను ఇల్లు జాగ్రత్తగా కనిపెట్టి ఉండమ్మా అని బుజ్జగించి ఆ బాధ్యత అప్పగించాడు. చూడు, అక్కడ ఇక్కడ కాలక్షేపం చేయకు,
అటు ఇటు తిరగొద్దు, సావాసకతలతో ఆటలాడడానికి పరుగులు తీయవద్దు. ఇప్పటిదాకా సాగుతున్న మా వ్రతానికి భంగం కలిగించకే తల్లి, గుడికి పోయి నిత్యము కుంచెడు పాలు ప్రభువుకు నైవేద్యం పెట్టి రావాలి, ఆరగింపజేసి రావాలి. అమ్మలు, నిన్ను నమ్మి ఈ పన్నీకి అప్పగించిపోతున్నాము. మరిచిపోకే మా తల్లి, మా అమ్మ, మా అమ్మడు. మళ్ళీ వచ్చేటప్పుడు ఒక మంచి బొమ్మ, ఆ బొమ్మకి నీ మంచి రంగురంగుల పొత్తికలు తెచ్చి ఇస్తాము అని జాగ్రత్తలు చెప్పి బొగ్గలు పుణికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ పిల్ల చక్కగా కాళ్ళు మొహము కడుక్కుని మంచి గొంగుగోవు పాలు మరక్కాచి కుంచెతప్పాలతో కొలచి కూరలో పోసుకుని దాని మీద తన కొంగు సన్నటి బట్ట కప్పి పరమోల్లాసంతో మహోత్సాహంతో శివాలయానికి వెళ్ళింది. మహాలింగమూర్తి ముందర కూర పెట్టింది, సాష్టాంగపడి మొక్కింది, స్వామి ఆరగింపరా అని దోసిలొగ్గింది. ముందరే నిలిచి ఉండడం బాగుండదని కొంచెం పక్కకు వెళ్ళి కాస్త చాటుగా నిలిచింది. కాసేపున తర్వాత వచ్చి చూస్తే పాత్రలో పాలన్నీ అట్లానే ఉన్నాయి. అది చూసి ఆ పిల్ల గుండె జల్లుమన్నది, ముచ్చెమటలు పోశాయి, భయపడిపోయింది. పాలెందుకు ఆరగింపవు లింగమూర్తి అని ప్రాధేయపడింది. సరిగా కాగలేదా తండ్రి, రుచిగా లేవా, రుచి చాలలేదా, నిలవపాలు కదరా నాయన, నిలవపాలు కాదు కదరా నాయన, విరిగిపోయా ఏమిరా సాంబా, నేను చిన్నపిల్లని తెచ్చాను అని నిరాదరణమా, అలుక, పొద్దెక్కి తెచ్చానని కోపమా, కాటు పోయినా ఏమిటి, వాసన వస్తున్నాయా, తాగాలనిపించడం లేదా, మొహం మొత్తిందా, నేయి పోయిలేదని నేరమా, పొగలు సెగలు కక్కుతో చాలా వేడిగా ఉన్నాయనుకుంటున్నావా, నీళ్లు కలిశాయేమో అనుకుంటున్నావా, చిక్కని పాలరా తండ్రి, మేళతాళాలతో రాకుండా తగుదునమ్మా అని ఒంటరిగా తెచ్చానని తంటా ఏమిటిది, ఇవి నీకు సరిపోవా, నీకంటి కానటం లేదా, ఆవు పాలు కావనుకున్నావేమిరా అంబికా మనోహర, నీ పాలపై నా మనసు పోయిందనుకుంటున్నావేమిరా నాగాభరణ, కూర చిన్నదనా, కుంచెడు లేవనుకుంటున్నావా, ఆరగింపు చేయడం ఎట్లా నాకు తెలియదని సొడ్డు పెడుతున్నావా, చాలా ఎక్కువ కాగాయా, మేగడ కట్టలేదా, నేను తీసుకుని వస్తున్నప్పుడు ఈ పాలకు దిష్టిదోషం ఏమైనా సోకిందనుకుంటున్నావా, ఎవరైనా వీటిని చూశారనుకుంటున్నావా, మరి నిష్కారణంగా ఎందుకురా ఈ పాలు తాగవు, ఏదైనా కారణం ఉంటే నాకు చెప్పు, పోని ఆకలిగా లేకపోతే పొట్ట నిండుగా ఉంటే ఆ సంగతైనా నాకు చెప్పు, పోని శాస్త్రార్థం ఒక గుక్కడైనా పుచ్చుకో, నాకు మాట దక్కించు, పాలు తాగరా తండ్రి అంటే ఈ గుడగడలు ఎందుకు, పోని ఈ పాలకు తోడుగా గుజ్జును కూడా కొంచెం తెచ్చేదా, పడమనింట్లో భక్ష్యాలు నవ్వు తెచ్చేదా, ఉట్టిపై బాణలో కమ్మని నెయ్యి ఉన్నది కాస్త తెచ్చేదా, ఇక్కడే ఉన్నట్లు చిటికలో తెస్తాను, కుండ నిండా కలకండ ఉంది, కావాలంటే చెప్పు ఇప్పుడే తెస్తాను, ఈ పూటకు కాసిన పరువు దక్కించు తండ్రి, నన్ను దయచూడు, రేపు పొద్దున్న ఊరు వెళ్ళి మా నాయన వాళ్ళని పిలుచుకుని వస్తాను, మఠంలో మా శివ సోదరి ఉంది, పాయసం తెచ్చి పెడతానుగా, ముందు పాలు తాగవయ్యా, అక్కడ షోడశ పండుగ బాగా జరుగుతుంది, చూడపోదాం చిన్మయ్య, గబగబా ఈ పాలు కాసిన తాగేసి వీరభద్రుడి జాతరకు బండి మీద ఏరువాక సాగేపుడు పంపిస్తాను, మా నాయన కదూ, ఈ పాలు కాసిన తాగవయ్యా, మెడ తిప్పుకోవడం ఎందుకు, ఈ పాల్లోకి నీ గటుకులు కావాలా ఏమిటి చెప్పు, నిమిషంలో తెచ్చి పెడతాను, నేను పసివాణ్ణి, నిన్ను పాలు తాగలనా అంటావా, నీవు కాస్త తాగితే నేను కాస్త తాగుతాను, పొత్తుగా ఎత్తి తాగుదాం, నీ బుద్ధిమంతుడు కదా, పిన్న పన్నార్లు చిన్న చిన్న బొమ్మలు తింటానికి కమ్మని అటుకులు పండ్లు మా వాళ్ళు రేపో మాపో తీసుకుని వచ్చి నాకు ఇస్తారు, అవన్నీ నీకు ఇస్తా కదా, ఈ పాలు కాసిన తాగవయ్యా గంగాధర, చూడు ఇందాక నుంచి బతిమాలుతున్నాను, పాలు కూడా చల్లారిపోయినాయి, నీవేమో పెదవి కదపో, నాతో మాట్లాడి ఇష్టం లేదా పరమలింగ, నన్ను ఇట్లా వెదించి తింటున్నావేమిరా, నీతో వేగలేకుండా ఉన్నానని ఆ పాప ఈశ్వరుడి ముందు పడి మొక్కింది, కోపం తెచ్చుకుంది, అరచింది, కేకలేసింది, కుప్పించి ముందుకు ఉరికింది, అయ్యో అయ్యో అని వాపోయింది, మొత్తుకుంది, చేతులు విరుచుకుంది, చప్పుడయ్యేట్లు నేల మీద కాళ్ళు తాటించింది, నేల మీద పడి శూన్యంలోకి విదిల్చి తన్నుతూ ఏడ్చింది, కూరవైపు కాసేపు చూస్తుంది, మళ్ళీ మారారు వైపు చూస్తుంది, బుజ్జగిస్తుంది, ప్రాధేయపడుతుంది, వెక్కులు పెడుతుంది, ముక్కు నలుపుకుంటుంది, ప్రాణం లేనిదానిలాగా పడిపోతుంది, నిశ్చేష్టురాలే కళ్ళు తేలవేస్తుంది, మళ్ళీ మళ్ళీ అదేవిధంగా పదే పదే ఏడుస్తుంది, పెద్దగా ప్రాధేయపడుతుంది, చప్పున కూలబడుతుంది, కూరను అక్కడి నుండి నెట్టివేస్తుంది, మళ్ళీ భయంతో దాన్ని శివుడి ముందర పెడుతుంది, మాటిమాటికి పాదాల ముందు మోకరిల్లుతుంది, అయినా పాలు శివుడు తాగకపోవడం చూసి నివ్వెరపోతుంది, ఇట్లా కాదు ఇట్లా ఉండాలి నాకు పాలు అని చెప్పవేం శివ అని భీష్మించుకుంటుంది, ముట్టుకోవు మూతి బిగించుకుంటావు ఎట్లారా నాయనా నీతో చచ్చేది అని అంగలారుస్తుంది, చూడు చూడు తెచ్చినవి తెచ్చినట్లు అన్నీ అట్లానే ఉన్నాయి అని కటకట పడుతుంది, నీవు పాలార్గించలేదని మా వాళ్ళు తెలిసిందా, మా వాళ్ళు విన్నారా, ఇక చెప్పేదేముంది, సందేహం ఎందుకు, నన్ను చంపేస్తారు, ఇట్లాగే నాకు చావు తప్పదు గనక ఆ చావేదో ఇక్కడే చేస్తే మంచిదని ఆ పిల్ల తన తలను శివలింగం పైన మోటించుకోవడానికి ముందు ఊరికింది. ఇంతలో పరమశివుడు కృపామందాస్మితానుడై వెంటనే ప్రత్యక్షమై ఆ పిల్ల చేయి పట్టుకుని కూర తీసుకుని పాలు తాగేశాడు. పసిదాన్ని చేసి నన్ను ఏడ్పించావు కదూ, చూడు మా అన్నకు చెప్పి నీ పని పట్టిస్తాను, మరచిపోకు అని అప్పుడు ఆ పిల్ల రుసరుసలాడింది. ఇటుతే నా కొడుక అని ఆ పాత్ర పుచ్చుకుని త్వర త్వరగా ఇంటికి వచ్చింది. ఇదే విధంగా రోజూ పాలు తీసుకుని పోయి శివుడికి ఆరగింపజేస్తూ వచ్చింది కొన్నాళ్ళు. ఇట్ల కొంపోయి తానిచ్చుచునుండ అట్ల శివుండు పాలు ఆరగింపంగా ఊరికి పోయిన వారెదురుగా తారేగుదెంచు నత్తరి తొంటి ఎట్ల మృడు వాలారగించుడు బాల రిత్త కుడుక చేతను పట్టుకుని ఏగుదేర పొడగని ఇట ఎందు పోయేదో రిత్త కుడు రిత్త కుడుక ఎచ్చటి నుండి కొనివచ్చదనిన మీరు చెప్పని ఎట్ల మృడునకు పాలు కోరతో కుంచెడు గొలిచి గొంపోవా ఆరగింపగా మొక్కి అనయంబునిట్లు కోర ఇమ్మని పుచ్చుకొని ఒత్తుననిన నేనాట త్రావు బాలీషుండు ఒడుచ కానీవ త్రావితో కాదేని తోడ ఆడడు పడుచుల కసడబోసితవో ఎడజల్లితవో మయ్యరుగవుగాక తన్ను మహాభక్తతతి ఉద్దేశించి పన్నుగా ఆరగింపవే దేవయనుచు అతిభక్తి ప్రార్థింపను ఆరగించుటయు క్షితి దుర్లభమన్న ఇతరుల తరమే ఎట్టు నెమ్మడిదంచు బట్టి దిట్టనుచు అట్లైన చూతమంచ మరునాడు బాలచేతని తండ్రి వట్టించుకొనుచు లీలతో గుడికేగి పాలతో కోర ముందరి క్రమమున ముందరబెట్ట అంది కొనండయ్యి ఆ లింగమూర్తి బాల ముగ్ధత్వంబు ప్రవిమల భక్తి ఈ లోకమున వెలయింపగ దలచి ఆ శివదేవుడు అంత గోపించి ఓ శివదేవుడు అంటే వాళ్ళ నాన్న ఓ నీడేల పాలొల్లడు త్రావ ముక్కంటి ముట్టెనే మూర్కొన్నే చెప్పుమా పెక్కులు వేలితి అక్కజంపుగను శివునకునని ఉద్దేశించిన పాలు దవిలి నిత్యమ్మున త్రావిన ద్రోహి పొట్టవచ్చదనెందు పోయేదవనుచు గట్టుగ్రమున కూడ ముట్టుడు మున్న బాల వాపోచు బలువిడి నేగి హాలింగ 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 ఎనుచు చేతి కోరకు మున్ను సేయి సాచుచును ఆతని కొదుగుడు నంత లోపలను హరుడోడ కోడకుమనుచు ఆ క్షణమ వరదయామతి తన వక్షంబు తెరవ జగదభినుత కరడిగ భోగనాథును అగణిత దివ్య లింగాంగంబు సొరగ అమ్మాత్రలో అహహా పోయననుచు గ్రమ్మన తండ్రి కూకటి ఒట్టుటయును వెలుపల కూకటి వెంట్రుకలు సిక్కే వెలయ లింగంబు లోపల చిక్కి బాల ఇల నేడును ఆరు నెలలకొక్క మారు అలరి కూకటి వెంట్రుకలు కత్తిరింప బాల నిశ్చల ముగ్ధ భావ సంపదకు ఈ లోకమున దృష్టమిది అని పొగడ గొడగూచి అని చెప్పబడి మహామహిమను అడరే తానా ముగ్ధ అదియును కాక. ఒకరోజున శివుడికి పాలార్గింపజేసి ఇంటికి వస్తూ ఉండగా ఊరికి పోయిన తన అమ్మా నాన్నలు తిరిగి వస్తూ ఎదురైనారు. వారు ఆ పిల్ల గుడి నుంచి తిరిగి వస్తూ ఉండడం చూశారు. ఆ బాల చేతుల్లో ఖాళీ పాత్ర ఉండడం కూడా వారు చూశారు. ఏమే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఒట్టి కొడుకు ఎక్కడి నుంచి తెస్తున్నావు అని వారు అడిగారు. మీరు చెప్పినట్లే శివుడి గుడికి వెళ్ళి పాలార్గింపజేసి వస్తున్నాను తండ్రి, ప్రతిరోజు కొంచెడు పాలు తీసుకుని పోయి నివేదనం చేస్తూనే ఉన్నాను. స్వామివారు ఆ పాలు తాగిన తర్వాత ఆయనకు మొక్కి ఆ ఖాళీ కూర అడిగి పుచ్చుకుని ఇంటికి వస్తున్నానని నా బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు చాలా విస్మితులైనారు, తెల్లబోయినారు. నీవు చెప్పింది ఎక్కడైనా కన్నదా విన్నదా, ఇలాంటిది ఎప్పుడైనా జరుగుతుందా, శివుడు ఏనాడైనా పాలు తాగాడంటే ఎవరైనా నమ్ముతారటే, ఎవరు చూడొచ్చారు లేమని నీవే తాగి ఉంటావు, లేకపోతే నీతో ఆడిపాడే సావాసకత్తలకు ఎవరినైనా ఇచ్చి వాళ్ళ చేత తాగించి ఉంటావు, గుడికి రమ్మని ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నావా, ఎక్కడో ఆ పాలు కాస్త నేల పాలైనాయే ఏమిటి, గిన్నె చేతిలోంచి పడిపోయి మహామహాభక్తులు నివేదించి ఆరగింపవే దేవ అని అతిభక్తితో ప్రార్థించినా స్వామి ఆరగించడం అసాధ్యం, అది కనీవినీయరుగమే, ఇక ఇతరులకు ఇది సాధ్యమా, నీ మాట ఎట్లా నమ్ముతామని ఆ పట్టిని పడదిట్టారు. సరే చూద్దాముగా నీ మాట నిజమో అబద్ధమని ఆ మర్నాడు ఆ బాలచేతనే కుంచెడు పాలు కోరలో నింపి తండ్రి దగ్గరుండి గుడికి తీసుకుపోయినాడు. ఆ పిల్ల ప్రతిరోజులాగానే పాలపాత్ర స్వామి ముందర పెట్టి వేడుకున్నా లింగమూర్తి ఆ పాత్రను అందుకోలేదు. బాల ముగ్ధత్వాన్ని ప్రవిమల భక్తిని లోకంలో ప్రకటించడానికి ఆయన అలా చేశాడు. అప్పుడు బాలిక తండ్రి శివదేవుడు పట్టరాని ఆగ్రహంతో ఓసి ఈవేళ ఇందుకే శివుడు పాలు తాగటం లేదు, ముక్కంటే ఆ పాత్రను ముట్టుకోనేలేదు, మూచూడనేలేదు, ఎన్నెన్ని కథలు కల్పించావే పాపిష్టిదానా, నీవెంత మోసకత్తవే, ఎంత చమత్కారం టక్కులు కల్పించావు, శివుడికని నైవేద్యం చేసిన పాలు పొట్టలో పోసుకుంటూ ఎంత నాటకం ఆడుతున్నావు, నీ శివద్రోహివి, పొట్ట చీలుస్తా రావే, ఎక్కడికి పోతావు అంటూ ఆగ్రహంతో ఆ పిల్లను పట్టుకోవడానికి ముందుకు ఉరికాడు. ఆ బాల ఎలుగెత్తి ఏడుస్తూ హాలింగ 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 అని ఆక్రోశిస్తున్నది. తండ్రి ఆ పాలగిన్నె చేతితో అందుకోబోతుండగా ఆ పిల్ల అతన్ని తప్పించుకుని పక్కకు వదుగుతుండగా భయపడకు భయపడకు బాల అని మహాలింగమూర్తి అత్యంత దయామతి అయి వాత్సల్యంతో తన వక్షం తెరిచాడు. జగత్తంతా తల్లి స్తుతించేట్లుగా ఆ పిల్ల దివ్య లింగాంగంలో దూరిపోయింది. ఇట్లా జరుగుతున్న క్షణమాత్రంలోనే అయ్యో అయ్యో పోతోంది పోతోంది అని ఒక్క ఉదుటున ఆ తండ్రి బాలిక కూకటి పట్టుకుని యువతలకి లాగబోయాడు. అయితే అప్పటికే ఆ తల్లి లింగమూర్తిలో లీనం కావడం వల్ల అతడి చేతికి ఆ పిల్ల జడ వెంట్రుకలు మాత్రమే చిక్కాయి. దివ్యలింగంలో మాయమైపోయింది బాల. ఇవాళ్టికి కూడా 6 నెలలకు ఒకసారి ఆ మహాదివ్యలింగం నుంచి వేలాడుతున్న కుర్రులను అర్చకులు కత్తిరిస్తూ ఉంటారు. ఆ బాల నిశ్చల ముగ్ధభావ సంపదకు ఇది దృష్టాంతమని శివభక్తులందరూ ఆ పిల్లను సంస్తుతిస్తూ ఉంటారు. అప్పటి నుంచి గొడగూచి అనే పేరుతో తన మహామహిమను లోకంలో వెల్లడిస్తూ ఉన్నది ఆ బాల. ఇది గొడగూచి కథ. పుష్పలత గారు తన పుస్తకంలో గొడగూచి కథ గురించి రాస్తూ ఆమెది సఖ్యముగ్ధ భక్తి అన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. సఖ్యభక్తి సాధారణంగా మనం కృష్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్న భక్తి సఖ్యభక్తి అని చెప్తాం. సుందరమూర్తికి శివుడికి మధ్య ఉన్న భక్తి, సుందరమూర్తి నాయనారు మహాకవి నాయనారు కవి, ఆయనకి శివుడికి మధ్య ఉన్న భక్తి సఖ్యభక్తి అని చెప్తారు. అయితే ఆమె పుష్పలత గారు గొడగూచికి శివుడికి మధ్య ఉన్న భక్తి సఖ్యభక్తి అన్నప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ఈ సఖుడు, ఈ గొడగూచి తాలూకు సఖుడు శివుడు ఒక చిన్నపిల్లల తాలూకు చిన్నపిల్లలు మాట్లాడుకునే మాటల్లాగా, చిన్నపిల్లవాడి ఇద్దరు పిల్లలు తన సమవయస్కుడైన ఒక పిల్లవాడితో మాట్లాడితే ఎలా మాట్లాడుతుందో, ఆ పిల్లవాడితో ఎట్లాంటి హావభావాలు ఉంటాయి, అవన్నీ కూడా ఇందులో కనబడ్డాయి అందామే. నిజంగానే ఆ పిల్ల కొన్నిసార్లు ఆమె ఆ మాటలు వింటూ ఉంటే ఒక చిన్న పాప తన బార్బీడాల్ని ఎట్లా చూసుకుంటుందో, తన బార్బీడాల్తో ఎట్లా మాట్లాడుకుంటుందో, అలా శివుడితో మాట్లాడుకున్నట్టుగా ఉంది ఆమె. నువ్వు కానీ ఇలా చేయకపోతే నేను గొడవ చేస్తాను అని శివుడు పాలు తగ్గాక, ఇంత చేసావా నువ్వు, మా నాన్న రాని చెప్తాను నీ గురించి. అంటే ఆ ఇద్దరు పిల్లలు ఆ ముగ్ధత్వం ఎక్కడుందంటే పాలు తాగమని పట్టుబట్టడంలో మాత్రమే కాదు, తన ఎదురుగా ఉన్న భగవంతుణ్ణి తన క్లాస్మేట్ లాగా, తన 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 వయసు కలిగిన ఒక చిన్న పిల్లవాడిలాగా భావించి, ఒక చిన్న పిల్లవాడితో మరొక చిన్నపిల్ల ఎన్ని రకాల కోపతాపాలు ప్రదర్శిస్తుందో, స్నేహం ప్రదర్శిస్తుందో, ఇంతలోనే స్నేహం, ఇంతలోనే పట్టుదల, ఇంతలోనే కోపం, నీతో జట్టు పచ్చి అంటుంది చూడు, అట్లాంటి ఆ స్థాయికి వెళ్ళి ఆమె శివుడితో మాట్లాడిన మాటలు అందులో కనబడుతున్నాయి. కాబట్టి ఈమెది సఖ్య ముగ్ధ భక్తి అన్నప్పుడు నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అట్లాంటి ఒక సఖ్య ముగ్ధ భక్తురాలి కథని ఈరోజు మనం విన్నాం. ఈ సంతోషం ఈరోజంతా మిమ్మల్ని నన్ను కూడా అంటిపెట్టుకుని ఉంటుందని భావిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.